నీ బిడ్డలము నీ సేవకులము నీ సన్నిధిలో సమకూడి ఉన్నాము. నీవు మాలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడాలని కోరుతున్నాము, కనిపెట్టుకొని ఉన్నాము. ప్రియ ప్రభు, నీ వాక్యము మా హృదయాలలో సంచలనాత్మకమైన ఒక నూతన క్రియ జరిగించాలని మేము నిరీక్షిస్తున్నాము. మీ వాక్యము మా హృదయాలలో నాటబడిన విత్తనమై ఫలించాలని మేము కనిపెడుతున్నాము. ప్రియప్రభు, మాతో మాట్లాడండి, మమ్ములను హెచ్చరించండి, మాకు బుద్ధి చెప్పండి. మీ వాక్యోదక స్నానమందు మమ్ములను కడిగి 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 శుద్ధి చేయండి ప్రభు. మీరు మాకు చెప్పిన ప్రతి మాట మా జీవమునకు భక్తికి అవసరమైన మాట. మీరు మాతో మాట్లాడే మాటలు మమ్ములను వెలిగిస్తాయి. మా దేశానికి నీ రాజ్యానికి మేము ప్రయోజనకారుల మగునట్లు మమ్ములను బలపరుస్తాయి, నడిపిస్తాయి మీ మాటలు. అట్టి మీ మాటలు మాకు కావాలి. మీరు నిత్యము మాతో మాట్లాడుతూ ఉండాలి. మీ మాటలు మమ్మలను కార్యాచరణశీలులనుగా రూపుదిద్దాలి. నీవు చెప్పినట్లు మేము చెయ్యాలి. మా స్వంత ఆలోచనలు గతించాలి, నశించాలి. మీ ఆలోచనలు మాకు కావాలి. మీ ఆలోచనల చొప్పున మేము నడవాలి. మమ్మలను నడిపించండి, మాతో మాట్లాడండి. మీ కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. మీ వాక్య సత్యాలను మా హృదయాలపై ముద్రించండి స్వామి. మాట్లాడండి అయ్యా. మరొకసారి దీన మనస్కులమై వెరిగి నలిగిన హృదయాలతో మీ కృపాసనమును సమీపిస్తున్నాము. మా ప్రియ భారతావని ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా ప్రతిదినము మీ కృపాసనం వద్ద మీకు మనవి చేస్తున్నాము. మా దేశం యొక్క పరిస్థితులు, మా దేశ భవిష్యత్తు, మా దేశము యొక్క గమ్యము, అదంతా మీ బిడ్డలు, మీ సంఘాలు ఏ ప్రార్థన చేస్తున్నారో దానిని బట్టి ఢిల్లీ పార్లమెంటులో కాదు, మీ సంఘములో జరిగే ప్రార్థనలను బట్టి మా దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రియప్రభు, మరి ఒకసారి మీ దీన సంఘమును బలపరచండి, సంఘ సేవకులను బలపరచండి, సంఘ నాయకులను బలపరచండి. నిస్వార్థ వైఖరితో తమ దేశమును, తమ దేవుని ఎంత ప్రేమిస్తున్నారో రుజువు చేయడానికి ఈ దినాలు మాకు పరీక్ష వంటివి. కృపానుగ్రహించండి నాయన. ఎటి భేదము లేక నీ బిడ్డలందరూ, నీ సేవకులందరూ కలిసి ఒకరిపై ఒకరు ఆనుకొని, అందరూ నీపై ఆనుకొని సేవ చేయడానికి ఈ కడవరి దినాలలో మీరు మాకిస్తున్న ఈ సవాలును బట్టి మీకెంతో కృతజ్ఞులం. మమ్మలను బలపరిచి మాతో మాట్లాడి మహిమ పొందుమని, ప్రతి అవసరత తీర్చుమని ఫిలిప్పీ 4:19 ప్రకారం క్రీస్తునందు మహిమలో మా ప్రతి అవసరము తీర్చగల దేవుడవు గనుక నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ, మేమందరము ఏకీభవించి సైతానీయమైన దుష్ట శక్తులను లయపరచుమని వేడుకుంటూ, మీ కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. విశ్వవాణి ప్రేమధార కార్యక్రమం కాదు, నేను రేడియోలో మాట్లాడుతున్నాను. 3 సంవత్సరాలు కావచ్చింది. ఒక మాట చెప్పాలి, ఈసారి కడవరి దినాలు ఏమో విచిత్రమైన రెస్పాన్సెస్ వస్తున్నాయి. నాకు పర్సనల్గా రాస్తున్నారు, దేవుడు కడవరి దినాల్లోకి మనల్ని తెచ్చినట్టు. ఇది ఒక నిశ్చితమైన సూచన. మనం ఎక్స్పెక్ట్ చెయ్యం అలాంటి వ్యక్తులు యేసు ప్రభువును ప్రేమించడానికి ఆయన కోసమే ఎంతకైనా సిద్ధపడడానికి తయారవుతున్నారు. దేవుడే వారిని సిద్ధపరిచాడని నేను అనుకుంటున్నా. దేవుని వాక్యం అద్భుతాలు చేస్తోంది. ఈ మధ్యనే ఒక పురోహితుడు నాకు ఉత్తరం రాశాడు, పర్సనల్ లెటర్. అయ్యా, నేను ఈ పని చెయ్యను, మరి ఏం చేయమంటారు? మీ వాక్యం వింటున్నప్పుడు నాకు అర్థమైపోయింది, నేను ఇదంతా వదిలేస్తాను, నన్ను ఏం చేయమంటారు అంటే, నేను అన్నాను ఏం చేయమంటారంటే మా ఇంటికి వచ్చి కూర్చుంటారు వాళ్ళంతా. అందుకని నేనేమన్నానంటే, ఏమి చెయ్యాలో ప్రభువు చెప్పేదాకా తొందరపడొద్దు, ప్రార్థన చేయమని చెప్పాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రోజున నేను మీతో మాట్లాడబోయే అంశం హింసలు, దానికి క్రైస్తవుల ప్రత్యుత్తరం. హింసలు అంటే శ్రమలు, శ్రమలు దానికి క్రైస్తవుల రెస్పాన్స్. వీరు ఎలాంటి బదులు చూపాలి, చూపుతున్నారు? సంఘాలు, వ్యక్తిగత క్రైస్తవులు శ్రమలకు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు? ఈ విషయాలు కొన్ని మనము ధ్యానిద్దాము. టైం చాలా తక్కువ కాబట్టి, పైగా నేను రేడియో స్పీకర్ని కాబట్టి అరగంట అంటే అరగంటే పొడిగించును. బోధకులు చేసే అబద్ధం ఒకటి ఉంది, ఇప్పుడే ముగిస్తానని ఇంకో అరగంట సేపు మాట్లాడుతుంటారు. విచిత్రం ఏమిటంటే, దేవుడు ఆ అబద్ధాన్ని కూడా ఆశీర్వదిస్తున్నాడు అనుకోండి. సరే, ఇప్పుడు చూడండి, మొట్టమొదట మీకు ప్రకటన గ్రంథములో ఒక వచనం చూపుతాను. ఈ వచనంలో ఒక అద్భుతమైన రహస్యం నిక్షిప్తమై ఉంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 9:9. యోహాను పద్మసు ద్వీపంలో ఉన్నాడు. ఈ యోహాను యేసు ప్రభు వారి స్టెనోగ్రాఫర్, అది యేసు ప్రభు డిక్టేట్ చేస్తుంటే ఉత్తరాలు రాశాడు. అందుకనే నేను యేసు ప్రభువును మొట్టమొదటి ప్రభువుని నమ్ముకున్న రోజుల్లో నా పెన్ ఫ్రెండ్ అని చెప్పుకునేవాడిని. నాకు కూడా ఆయన ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలంతా బైబిలే. ఈ యోహాను అంటున్నాడు, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలో, రాజ్యములో, సహనములో పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఏమంటున్నాడు, ఎందుకని అక్కడ ఆయన ప్రవాసం ఉండాల్సి వచ్చింది, కారణమేమిటి, ఎందుకు ఆయనకు ఆ శ్రమ కలిగింది? ఎందుకు అంటే, యేసును బట్టి కలిగే శ్రమ. ఇక్కడ మూడు మాటలు ఉన్నాయి. రాజ్యము అని ఒక మాట ఉంది, యేసును బట్టి కలిగే శ్రమలో, రాజ్యములో, సహనములో పాలివాడను. యేసు ప్రభు వలన కలిగే శ్రమ, రాజ్యము, సహనము, మూడు మాటలు. ఈ మూడు మాటలు కూడా మనకు చాలా వెలుగు ఇస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయి అని, ఎందుకు వస్తాయి శ్రమలు? నా వ్యక్తిగత సాక్ష్యం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. మా అన్నదమ్ములు అందరిలోకి నేను చిన్నోణ్ణి. మా అన్నలందరూ కూడా నన్ను ఎంతో ప్రేమించారు. మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోతే మా అన్నలు నన్ను ఎంతో ప్రేమించారు. ఎంత ప్రేమించారో నేను యేసు ప్రభువును నమ్ముకున్న తరువాత అంత ద్వేషించారు. ఎందుకని నా మీద మా అన్నలకు అంత కోపం అంటే, అది నా మీద కోపం కాదు, నేను నమ్ముకున్న యేసు ప్రభువు మీద కోపం. ఆయన వచ్చి మా తమ్ముడిని తీసుకెళ్ళిపోయాడు అని వాళ్ళ బాధ. మా అమ్మ ఎంత ఏడ్చిందో, ఏమిరా మా కాకుండా అయిపోయావా, యేసు ప్రభువుని నమ్ముకున్నావు అని ఆమె అపార్థం చేసుకుంది. మా అన్నలు అపార్థం చేసుకున్నారు.
ఇదంతా ఎందుకు వస్తోందంటే యేసు ప్రభువును బట్టి కలిగే శ్రమలు. అప్పుడప్పుడు మన సొంత అవివేకం వల్ల శ్రమలు కొని తెచ్చుకొని అది యేసు ప్రభువు లెక్కలో రాస్తాం, అది తప్పు. యేసు ప్రభువును బట్టి కలిగే శ్రమలు. నేను ప్రభువును నమ్ముకున్న రోజుల్లో హెన్రీ క్రాన్ అని ఒక గొప్ప దైవ సేవకుడు నాకు మొట్టమొదట ఆయన వాక్యం నాతో చదువుతూ అధ్యయనం చేస్తూ చెప్పిన మాట, మూతి సుఖంగా ఉంటానని అనుకోవాకు, ప్రభువు నమ్ముకున్న తరువాత శ్రమలు వస్తాయి. శ్రమలంటే ఆధ్యాత్మిక పరిశ్రమలు అని నాకు ఆయన నేర్పాడు. శ్రమ అంటే ఆధ్యాత్మిక పరిశ్రమ. ఆ శ్రమలు యేసును బట్టి కలిగినవై ఉండాలి. అవి మనకు చాలా మేలు చేస్తాయి. శ్రమలు రెండు విధాలు. లోకము నుండి మన మీదకి వచ్చే శ్రమ, రెండు మన మధ్యనే మన సంఘాల్లోనే యేసు ప్రభువు చిత్తానికి వ్యతిరేకమైన వైఖరుల ద్వారా వచ్చే శ్రమలు. నేను ఈ రెండు అనుభవించాను. నా సొంత బంధువులు నా మీదకి తెచ్చిన ఒత్తిడి ఇక్కడ శ్రమలు అని అన్నాడు. శ్రమ అంటే అర్థము ఇట్ ఈజ్ ప్రెషర్ ఆఫ్ ఈవెంట్స్, చుట్టూ ఉన్న పరిస్థితులు మన మీదకి తెచ్చే ఒత్తిడి, ప్రెషర్. అంటే శ్రమలు వచ్చాయని మౌనంగా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఓర్చుకోమని కాదు. శ్రమలు అనే మాటకు క్రైస్తవ అర్థం ఏమిటంటే ఇట్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ కరేజ్, ఇట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ కాన్క్వెస్ట్, ఇట్ ఈజ్ గ్యారంటరీ. అది క్రైస్తవ శ్రమలో ఉన్న సహనం, అది అందులో ఉన్న రహస్యం. సహనము అంటున్నాడు ఇక్కడ యోహాను భక్తుడు. సహనం అంటే ఏమిటి? ఎవరన్నా ఏదన్నా అంటుంటే ఇది దేవుని చిత్తంలే అని మెదలకుండా ఊరుకోవటం కాదు. ఈ మధ్య ఒక పాట వచ్చింది, అంతా దేవుని చిత్తమే అని. ఏది చేసినా ఏది చెప్పినా అంతా దేవుని చిత్తమే అంటే ఇది మన కర్మ సిద్ధాంతమా? కాదు. మనకి శ్రమలు వచ్చాయంటే, యేసును బట్టి శ్రమలు వచ్చాయంటే, వాటిని మనము సహిస్తున్నామంటే అందులో ఆధ్యాత్మిక ధైర్యం ఉంది. అది ఆత్మ సంబంధమైన బలం. యేసు ప్రభు శిలువ మీద సమాప్తమైనది అని కేక వేశాడంటే అది జయధ్వానం, విక్టరీ. అది సహనం. మాకు సహోదరుడు ఉండేవాడు, ఆయన అంటాడు నేను పాసిఫిస్టును, ఎవరన్నా వచ్చినా నెచ్చిన కొడితే ఏం అనను, ఎందుకంటే ప్రభువు సహించం అన్నాడని. అది ఎక్కడ సహనం బాబు? అది ఒక ప్యాసివిటీ అనుకుంటున్నాడు. కాదు, ప్రభువు మనకు నేర్పిన సహనం ఎలాంటిదంటే వి షో అవర్ స్పిరిచువల్ బోల్డ్నెస్. అనేక సార్లు ప్రార్థనలు చేస్తాము. పేతుడు చెరసాల్లో ఉంటే సంఘం ప్రార్థన చేసింది. ఎలాంటి ప్రార్థన అది? ప్రభువా నీ దాసులను కాపాడయ్యా, వాళ్ళను విడిపించు, వాళ్లకు సహాయము చెయ్యని ప్రార్థన చేసి తీరా పేతుడు వచ్చినప్పుడు ఈయన పేతుడు కాదేమో అని ఆ హృదయ అనే పిల్లను గద్దిస్తున్నారు వాళ్ళు. ఇట్ ఈజ్ హిపోక్రిటికల్ ప్రేయర్. ఏం ప్రార్థన చేశారు? పేతురు బయటికి రావాలని. తీరా వచ్చినప్పుడు ఆయన పేతురు కాదేమో, ఇంకెవరన్నా ఏమో, ఏం చూసావో, ఎందుకు వస్తాడు అని ఏం ప్రార్థన చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది గొప్ప హెచ్చరిక. కడవరి దినాల్లో మన సంఘాల్లో ఎలాంటి ప్రార్థనలు జరుగుతున్నాయి? దేవా మా దేశమును ఆశీర్వదించయ్యా అని అంత జనరల్ ప్రార్థన, బ్లాంకెట్ ప్రార్థన. కాపాడయ్యా, మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతారా? న్యూస్ వింటారా? నేను న్యూస్ పేపర్ చూస్తాను, అందులో చాలా ఐటమ్స్ నా ప్రార్థనకు దొరుకుతాయి. ఈ మధ్య ఒక అబ్బాయిని మేము ఇంటర్వ్యూ చేస్తుంటే, బాబు న్యూస్ పేపర్ చదువు మా నాన్నగారండి, న్యూస్ పేపర్ చదివితే అది భక్తి కాదన్నాడండి, అందుకని న్యూస్ పేపర్ చూడండి అని అన్నాడు. ఇదెక్కడి భక్తి బాబోయ్? నువ్వే ఆశ్రమంలో కూర్చున్నావా? ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నావా?
నీవు ఏ దేశములో ఉన్నావో ఆ దేశము యొక్క క్షేమము భద్రత నీ మీద నీ సంఘం మీద ఆధారపడుంది. అప్పుడప్పుడు మనకు వచ్చే శ్రమలు ఎలాంటివంటే సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయలేక కొన్ని కొన్ని మనము థియోలాజికల్ జార్గన్ తీసుకొచ్చి కనపడ్డ ప్రతి ఒక్కరిని బ్రదర్ ఆర్ యు సేవ్డ్ అని అనడం మనకు చేతనవు. కానీ వాట్ డజ్ ఇట్ మీన్ టు బి సేవ్డ్ అని వివరించడం చేత కాదు. అందుకని వాళ్ళు అపార్థం చేసుకుంటారు, చాలా అపార్థం చేసుకుంటారు. అందాకెందుకు ఆ రోజుల్లో కూడా ప్రభు భోజనాన్ని చూసి కొంతమంది ఇదేందిరా వీళ్ళు మనుషుల్నే తింటారు క్రైస్తవులని చెప్పుకునేవాళ్ళు. చూచారా ఎంత అపార్థం చేసుకున్నారు. ఎందుకు అపార్థం చేసుకుంటారంటే మనం సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయటంలా మన క్రిస్టియన్ ట్రూత్స్ను మన దేశానికి అర్థమయ్యేలాగా చెప్పడం చేత కావటం లేదు. మనకు జార్గన్ చాలా ఉంది, ఆ మాటలు అలా దొరిలించేస్తాం. అపొస్తలుడైన పౌలే ఏథెన్స్లో వాక్యం చెప్తే పునరుత్థానము అని ఒక మాట అంటే వాళ్ళంతా ఇది ఇంకో దేవత ఏమో అనుకున్నారు. పునరుత్థానాన్ని ఒక దేవత అనుకున్నారు, ఏదో కొత్త దేవతలను ప్రకటిస్తున్నావు అన్నారు. అప్పుడు ఆయన చివరికి కొరింతుకు వచ్చి సిలువ వేయబడిన యేసును తప్ప దేనిని నేను ఎరుగకుందునని నిశ్చయించుకుంటున్నానని రాశాడు. ఆయన ఏదేదో చెప్పాలని చూశాడు వేదాంతాలు అవన్నీ. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలక్షన్ జరిగింది మీకు తెలుసు కదా, అపొస్తలుల్లో ఒక ఆయన పోయాడు, అందుకని అతని కోసం ఎలక్షన్ పెట్టారు. పేతురు భక్తులంతా లేచేమంటున్నారంటే ఇద్దరిని నామినేట్ చేస్తాము, ఆ ఇద్దరిలో ఎవరినో దేవుడు ఎన్నుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. అదెక్కడ ప్రార్థన, వీళ్ళు నామినేట్ చేశారన్నమాట ఇద్దరిని. ఆ ఇద్దరిలో ఒకరిని ఎన్నుకో దేవా అంటున్నారు. దేవుడి చిత్తాన్ని లిమిట్ చేస్తూ ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థనను దేవుడు వినలేదు. పౌలును ఏర్పరచుకున్నాడు ఆ ప్లేస్కు. ఈ ఇద్దరిలో ఒకరిని వీళ్లే ఎలక్ట్ చేసుకుని మత్తి అనే వాడిని తెచ్చి ఇడుగో మా క్యాండిడేట్ అంటున్నారు. అదని దేవుడు ఎక్కడ వాడుకున్నట్టు దాఖలా లేదు. మనం చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయని ప్రశ్న. నేనంటాను ఈ రోజున మన సంఘాలకు కావలసింది ప్రార్థన ఉజ్జీవం. వీ నీడ్ ఎ మైటీ రివైవల్ ఇన్ ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ ద చర్చ్. అది ముఖ్యం. చూచారా, అది ఇక్కడ పద్మసులో యోహాన్ చెప్తున్నాడు. నేనేం నేర్చుకున్నానంటే క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక పద్మస్ అవసరం. ఎంత లోన్లీగా ఉండిపోయాడో, మనుష్య సంచారం లేదు ఆ ద్వీపంలో. ఏదో దూరాన ఏవో ఓడలు వచ్చినట్టు అలా కనిపిస్తాయి. అంటే ఎవరు వచ్చేతని పలకరించు, కానీ ఆ సమయంలో ప్రభు ఆయనతో ఉన్నాడు. ప్రభు ఉత్తరాలు రాయించాడు. ఎంత చక్కని స్టెనోగ్రాఫర్ అంటే ఆయన, సంఘ దూతతో ఈలాగు రాయమంటే అది కూడా రాశాడు. చూచారా, నా దగ్గర ఒక సెక్రటరీ ఉండేది, ఒక అమ్మాయి, జ్యోతి జాగ్రత్తగా రాయమ్మా అంటే జ్యోతి జాగ్రత్తగా రాయమ్మా అని అది కూడా రాసింది. అంత మంచి స్టెనోగ్రాఫర్ అనమాట. ఆయన నోట్లో నుంచి ఏది వస్తే అదంతా రాసేసాడు. అంత నమ్మకమైన వాళ్ళు ఈ రోజున ఉంటే అంత బాగుండు. యేసు ప్రభు చెప్పిన దానికి ఇంకేదో చేర్చి కూడా చెప్పే గనులు పోగయ్యాడు. సరే చూడండి, మరి ప్రకటన గ్రంథంలో శ్రమలను గురించి చెప్పబడిన కొన్ని మాటలు 16:11 అక్కడ కొన్ని అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. నేను అన్నీ వివరించను, కానీ అక్కడ ఒకటి రెండు ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తెస్తాను. 16:16 ఇక్కడ రెండవ దూత పాత్రను సముద్రములో కృమ్మరించాడు, 3వ దూత పాత్రను నదులలో జలధారలలో కృమ్మరించాడు. అదంతా రక్తమైంది. ఆ సమయంలో మరి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే హతసాక్షులు, దేవా నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, తీర్పులు నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పగా వింటిని. శోధనలు అని ఇంకో మాట ఉంది. శోధనలు అంటే శ్రమలు, కష్టాలు. ఈ రోజున మనకు చాలా శ్రమలు ఎదురవుతున్నాయి. ఈ శ్రమలలో మనం జయించలేకపోవడానికి కారణం ఏంటంటే విభక్తమైన దేవుని కుటుంబం. దేవుని కుటుంబం అంతా ఒకటైతే బయట ఉన్న శోధనలను సులభముగా జయించగలం. ఎన్నెన్ని భేదాలో ఒకరికొకరితో మాట్లాడుకోరు, కానీ పాటలు మటుకు పాడతారు. పరిశుద్ధులందరము అక్కడ చేరి దేవా నిన్ను స్తుతిస్తామంటారు. ఆ పరిశుద్ధులు ఇక్కడ కూడరు ఒకచోట. మరి పాట ఎందుకు పాడాలంటే పాటల్లో అబద్ధం అనే దానికి అదొక రుజువు. పాటల్లో అబద్ధాలు పాడుతుంటారు తెలుసు కదా మీకు. నావన్నీ అంగీకరించు మీ దేవా అని పాట పాడిన వాళ్ళు కొన్ని కూడా ఇవ్వనోళ్ళు ఉన్నారు మీకు తెలుసు కదా. అవును, నా వెండి కనకంబు నా దేవ గైకునుమని వెండి కనకం ఇంట్లోనే పెట్టుకొని వచ్చి ఇక్కడ పాట పాడతారు, అది కూడా మీకు తెలుసు కదా. చూడండి ఇక్కడ ఏమని చెప్పబడిందంటే మన ప్రభు మనకి శోధనలు, ఈ హింసలు, శ్రమలు మన మేలు కోసమే రాణిస్తాడు. సంఘ చరిత్ర చూడండి, సంఘం ఎప్పుడు బలహీనమైందంటే శ్రమలు తగ్గినప్పుడు, కడుపులో చల్ల కదలకుండా కూర్చున్నప్పుడు సంఘం బలహీనమైంది. ఇప్పుడు యు రీడ్ ది సైన్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు మనకు వస్తున్న శ్రమలు, మనకున్న వార్నింగ్ ఏమిటంటే లెట్ ఆల్ గాడ్స్ సర్వెంట్స్ ఆల్ చర్చెస్ కమ్ టుగెదర్ అండ్ ఫైట్ అగెన్స్ట్ అవర్ ఫో, కామన్ ఫో. మనకు అందరికీ శత్రువు సైతాను. సైతానుతో పోరాడడానికి మనమంతా కలవాలి కదా. లేకపోతే మనలో మనమే పోరాడుకుంటూ ఉంటే ఇక సైతానికి విజయమే కదా. చేజేతులం మనం వాడికి విజయం కట్టబెడుతున్నాము. అందరూ కలిసి కట్టుగా రావాలి, లేకపోతే మన దేశంలో మనం సంఘాలను కట్టలేము. అందరూ కలవాలి, ఏ భేదం ఉండకూడదు. అయ్యా, యేసుక్రీస్తు రక్షకుడు అనడంలో భేదమేమి లేదు, కానీ సిద్ధాంతాల్లో భేదాలు ఉన్నాయంటే ఉండనివ్వండి, అదేం పెద్ద ప్రమాదం కాదు. కానీ సిద్ధాంతాలు బయట బోధించకండి, మీ సంఘాల్లో బోధించుకోండి. ఇన్ ఎసెన్షియల్స్ వీఆర్ ఆల్ అగ్రీడ్, బట్ ఇన్ నాన్ ఎసెన్షియల్స్ వీ హ్యావ్ ఫ్రీడమ్, బట్ ఇన్ ఎవ్రీథింగ్ వీ మస్ట్ హ్యావ్ లవ్. అందరము ప్రేమతో కలిసి. మరి ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఒక్క సిద్ధాంతంలో భేదం వచ్చింది అందుకని వాళ్లతో మాట్లాడమంటే ఇదేమిటి బాబు, నీవేం సిద్ధాంతివా? సిద్ధాంతాల్లో భేదాలు మన సహవాసానికి ఆటంకము కాకూడదు. మన సిద్ధాంతాలు ఏవైనా, దోస్ ఆర్ ఆల్ డిఫరెన్సెస్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎంఫసిస్, అది ఉంచుకో, యు కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. కానీ వాట్ ఇండియా నీడ్స్ ఈజ్ ద గాస్పెల్ టుడే. మనమంతా సువార్త ప్రకటించాలంటే ఎసెన్షియల్స్ను ఎక్కువగా నొక్కి చెప్పాలి. అదే విషయవాణి రేడియో చేస్తోంది. మీరు విని ఉంటారు నేను రేడియోలో మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తానో, బైబుల్నే పెట్టుకుంటాను. ఆ బైబుల్లో ఒక లైన్కు ఒక లైన్కు మధ్య సందుంది కదా, అక్కడ శాండ్విచ్ లాగా దానికి సహజమైన కాంట్రవర్సీస్ లేకుండా సింపుల్ ఇంటర్ప్రిటేషన్ పెట్టేస్తాను. దట్స్ వాట్ అవర్ కంట్రీ నీడ్స్ టుడే. మనము బయటకు వచ్చి స్త్రీలు మౌనముగా ఉండవలనని బోధిస్తామా, లేకపోతే ఏదో ఒక డాక్టర్ని తీసుకొచ్చి బోధిస్తామా? యూ ప్రీచ్ ఇట్ ఇన్ యువర్ చర్చ్, దట్స్ ఆల్ రైట్, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. కానీ వాట్ ఐ మీన్ టు సే ఇస్ దిస్, అవర్ కంట్రీ నీడ్స్ గాస్పెల్, ప్యూర్ గాస్పెల్, సింపుల్ గాస్పెల్. నేను ఒక చోటికి వెళ్ళి ఒక హిందూ స్నేహితుడికి సువార్త చెప్పాను. యేసు ప్రభు ఎవరు, ఆయన ఎలా మనకు రక్షకుడు, ఆయన అంగీకరించకపోతే వచ్చే నష్టమేమిటి, అంగీకరిస్తే వచ్చే లాభమేమిటి అని అరగంట సేపు చెప్పాను. చెప్తే ఆయన అన్నాడు, నిజమే కానీ మీరు చెప్పేది, మరి మా ఊళ్ళో సంఘంలో దెబ్బలాడుకుంటున్నారయ్యా వాళ్ళు అని అన్నాడు. ఎందుకంటే ఏమో నాకు తెలియదు, ఎప్పుడు చూసినా దెబ్బలాటే. వాళ్ళు కోర్టు కేసు కూడా పెట్టుకుంటున్నారు, మరి మీరేమో ప్రేమను గురించి చెప్తున్నారు అని అన్నాడు. అప్పుడు నేను ఎంత ఏడ్చాను, ప్రభువా నా దేశ సంఘముల్లో ఉజ్జీవము దయచేయి నాయన. యోహాను పత్రిక మీరు మొదటి పత్రిక గనక చదివితే అందులో సహవాసానికి ఎంత ప్రాముఖ్యం ఉందో చూడండి. దేవుని బిడ్డలు అందరూ సహవాసములో కొనసాగితేనే కానీ మనకు ఆధ్యాత్మికమైన శక్తి రాదు. సరే, ఈ శోధనలు ఉన్నాయి, ఇవన్నీ పరీక్షలు, వీటిని మనము జయించాలి. యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 12వ వచనంలో ఏమనుందంటే, శోధన సహించిన వాడు ధన్యుడు అని ఉంది. శోధన సహించిన వాడు అంటే శోధనలో గెలిచినవాడు అని అర్థం. సహించడం అంటే ఓడిపోవడం కాదు, గెలవడం అని అర్థం. పరీక్షలో గెలిస్తే అని అర్థం, ఇఫ్ యు విన్ అని అర్థం. అంతేగాని సహించడం అంటే, ఒక అబ్బాయి అంటున్నాడు నేను పరీక్షలో తప్పానండి, మా అమ్మ నాన్న తిట్టారండి, సహించుకున్నానండి అని. ఆడకపోయినావా అన్న, సహించడం అంటే అర్థం ఏమిటి, గెలవడం అని అర్థం. అందుకని యాకోబు భక్తుడు అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు. ధన్యుడంటే అర్థమేమిటి, కంగ్రాచ్యులేషన్స్. మన దేశంలో వచ్చే శోధనలను మనం గెలవాలి, గెలిస్తే అప్పుడు మనల్ని ప్రభు కంగ్రాచ్యులేట్ చేస్తాడు, వెల్ డన్ మై డియర్ సర్వెంట్. అతడు శోధనకు నిలిచిన వాడై, ఇక్కడ ఇంకొక అర్థం ఉంది, శోధనను గెలవడం అంటే నిలవడం, తట్టుకోవడం. శోధనలు వచ్చి నిన్ను ముట్టడించినప్పుడు నీవు అట్టిట్టు కావాల్సిన అవసరం లేదు. అయ్యో మా మీదికి ఏమొచ్చి పడుతుందో, వీరా వీరా ఎవరు సహాయం చేస్తారు అని అడుగుతుంటాము, మళ్ళా లోపల ప్రభువా నీవు మాకుండగా మాకు భయమేమిటి అంటాము. ఈ డూప్లిసిటీ మనకు వచ్చేసింది. అందుకని నేను చెప్తున్నా, మైండ్ వాట్ యు ఆర్ ప్రేయింగ్. వెన్ యు ప్రే దట్ ద లార్డ్ ఈజ్ విత్ యూ, యూ మస్ట్ బిలీవ్ 100% దట్ ద లార్డ్ ఈజ్ విత్ యూ. మళ్ళా ప్రార్థన అయిపోగానే ప్రభు నాతో ఉన్నాడో లేదో. నేను కొత్తగా రక్షించబడిన రోజుల్లో నా భార్య చాలా గొడవ చేసింది, వెళ్ళిపోతాను పుట్టింటికని. నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నా భార్య వెళ్ళిపోకుండా ఉంచయ్యా, ఆమె ఎలాగైనా రక్షణ పొందాలయ్యా అని ప్రార్థన చేస్తుంటే, ఊరి బయటికి వెళ్ళి బస్సు వెళ్ళిపోతుంటే మళ్ళీ అనుమానం వచ్చి ఈ బస్సులో వెళ్ళిపోయిందేమో అని. ఒకరోజు ప్రభు అన్నా, నీకేమన్నా బుద్ధి ఉందా, నువ్వు ఏమని ప్రార్థన చేశావు, ఏమి వెళ్ళిపోకూడదు, ప్రార్థన అంటే ఏమిటనుకున్నావు. ప్రార్థనలో నీవు చెప్పే ప్రతి మాట ఒక విత్తనం లాంటిది, నీవు ఏ విత్తనం వేస్తావో అదే ఫలం వస్తుంది. నీవు సందేహాన్ని విత్తితే సందేహమే జరుగుతుంది, వెళ్ళిపోతుంది ఏమో అనుకుంటే తీరికి వెళ్ళిపోతుంది. చూడు, నేను చెప్పాను వెళ్ళదు అని, వెళ్ళదు అనే చెప్పు. నేను అన్నాను, అవును ప్రభు, లెంపలాయించుకుంటున్నాను. ఆమె వెళ్ళదు, ఎందుకు వెళ్తుంది, నీవు ప్రార్థన చేశాను కదా, ఆ ప్రార్థన నువ్వు విన్నావు కదా, ఆమె వెళ్ళదు అనుకుని ఇంటికి వచ్చేవాడిని. ఆమె వెళ్ళేది కాదు, అంతకు ముందు రోజు వెళ్ళిపోతానని ఆమె వెళ్ళేది కాదు. దేవుడు నాకు కొంచెం సెన్స్ ఇచ్చాడు కనుక ప్రైజ్ ద లార్డ్ అని కాకేశాను, పౌరుషం పుట్టి నడుచుకుంటున్నా గుంటూరు వెళ్ళిపోయి. అందుకని నేను లోపలే అనుకున్నాను ప్రైజ్ ద లార్డ్, మనవాళ్ళు ఉద్రేకం పట్టలేరు కదా, ప్రైజ్ ద లార్డ్, హౌ గ్రేట్ అవర్ లార్డ్ ఈజ్ అని అంటే, ఆహా హౌ గ్రేట్ యువర్ లార్డ్ ఈజా అని ఆమె అలాగే వెళ్ళిపోయాను. అందుకని నేను చెప్పాను, ప్రభువా ఇప్పటి నుంచి నేను ప్రార్థన పాఠం నేర్చుకుంటున్నానయ్యా. మార్కు 11:24, ప్రార్థనలో మనము ఏమి అడుగుతున్నామో అడిగినదంతా పొందాము అని నమ్మాలి, అప్పుడది నీకు కలుగుతుందంటే, అలా నమ్మినట్టు కనపడటం లేదు మనవాళ్ళు. ప్రార్థన చేసేదను, ప్రభువా మాకు శ్రమలు వస్తున్నాయ్యా, ఎలా తప్పించు, ఎలా తప్పిస్తావో, తప్పించయ్యా అంటే, ఆయన తప్పించక ముందే మనోళ్ళు పోయి ఇంకో చోట వాళ్ళని అడిగి వీళ్ళడిగి మీరు రండి మీరు సహాయం చేయండి అని అడుగుతున్నారు మనోళ్ళు. అందుకని వాట్ వీ నీడ్ ఈజ్ ప్రేయర్ రివైవల్ దీస్ డేస్. సోదరి సోదరులారా, అపొస్తల కార్యముల్లో 14:22 ఏమనుంది? విశ్వాసమందు నిలకడగా ఉండండి, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అనేక శ్రమలను అనుభవించి అంటే శ్రమలలో గెలిచి శ్రమలు తీసేయమని అడగటం కాదు. ప్రభువా, నాకేమి కష్టం రాకుండా చేయయ్యా, పూల పాన్పు ఒకటి దాని మీద పడుకోబెట్టి బ్లాంకెట్ గప్పంటే నేను నెమ్మదిగా సమాధిలో పెట్టేస్తే మంచిది. శ్రమలు లేకుండా ఎలాగా? ప్రశ్న అది. ఐ కాంట్ ఇమాజిన్ ఎ క్రిస్టియన్ లైఫ్ విదౌట్ సఫరింగ్, విదౌట్ టెంప్టేషన్స్. టెంప్టేషన్ పాపం కాదు, దానికి లొంగిపోవడం పాపం. మనకి టెంప్టేషన్స్ రాకుండా ఉందయ్యా? ఎవరన్నా వచ్చి నాకే టెంప్టేషన్ రాలేదంటే యువర్ ఎ బిగ్ చీట్. ఐ టెల్ యూ, ఏ టెంప్టేషన్ రానోడు ఎవరు ఉన్నారు? యేసు ప్రభువుకు వచ్చాయి టెంప్టేషన్స్, కానీ వాటిని ఆయన జయించాడు, మనం కూడా జయించాలి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. కనుక మనం శ్రమలను గనక జయిస్తే మనకు కిరీటం వస్తుంది. కిరీటం, యేసు ప్రభు నీకు నాకు కిరీటం పెడతాడంటే కొంచెం ఊహించండి, అది ఎంత ఆనందకరమైన సమయం. ప్రభువు నాకు కిరీటం పెడతాడు. ఆ కిరీటం పేరు జీవ కిరీటం. జీవ కిరీటం అంటే నీ జీవితమే ఆ కిరీటం రూపంలో. నీవు యేసు ప్రభువుని ఎంత ప్రేమించావో అదంతా ఆ కిరీటం సాక్ష్యమిస్తుంది. అది జీవ కిరీటం, అది నీ పైన పెడతాడు ప్రభు. నీవు శోధనలను ఎంత జయించావో, నీవు శోధనల్ని ఎలా గెలిచావో యేసు ప్రభు మనకు నేర్పిన పద్ధతి ద్వారా. ఆయన శోధనలను ఎలా జయించాడో మనది కూడా అదే పద్ధతి. అది కాని మన సొంత పద్ధతులు వాడితే ఫెయిల్ అయిపోతామని మనవి చేస్తున్నాను. యేసు ప్రభు శోధనలను జయించడానికి దేవుని వాక్యాన్ని ఎలా వాడాడో మీకు జ్ఞాపకం ఉందా? దేవుని వాక్యం ఇలా చెప్తోందంటే ఆ సైతాను మటుకు తక్కువడా. దేవుని వాక్యములో ఇలా కూడా ఉందని తీసుకొచ్చి చెప్తున్నాడు. వాడు బైబిల్ ప్రొఫెసరే కదా, వాడు వచ్చి చెప్తున్నాడు. కానీ యేసు ప్రభు చెప్పిందంటే పరిగమాలనోడా, నువ్వు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బోధిస్తున్నావురా సైతానా అని. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చూచారా? ఏ టెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఈజ్ ప్రీచర్స్ ప్రిటెక్స్ట్ అని ఒక సామెత ఉంది. ఎక్కడో ఒక వచనం తీసుకొచ్చి నీకు పెడతాడు. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, తాగినా తప్పు లేదని బైబుల్లో ఉంది సార్ అన్నాడు. ఎక్కడ ఉందంటే బైబుల్ వచనమే సార్ ఇది, తినుము తాగుము సుఖించుము అని ఉందని చెప్తున్నాడు వచ్చి. ఏ కాంటెక్స్ట్లో అంటే, అదంతా నాకు తెలియదు సార్, ఇది వాక్యంలో ఉంది అంటున్నాడు. నేనన్నాను, నీవు వాక్యం ఇంకా అలా చేయొద్దు, నువ్వు మోకాళ్ళ మీద పడి బైబుల్ అంతా చదువు. ది హోల్ బైబుల్ ఈజ్ వన్ యూనిట్, డోంట్ పికప్ వర్సెస్ హియర్ అండ్ దేర్. అందుకనే నేను ఈ టాపికల్ సెర్మన్స్ డిస్కరేజ్ చేస్తాను స్టూడెంట్స్కి. ఎక్స్పాజిటరీ సెర్మన్స్ ప్రీచ్ చేయండి సంఘంలో. ఒక వాక్యం భాగం తీసుకొని దాన్ని మీరు ఎక్స్పోజ్ చేయండి. ఒకటి తీసుకొని, అసలు ఎన్ని సంఘాలు ఎన్ని శాఖలు ఎలా వచ్చాయో మీకు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? ఇలాగే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏదో వచనం తీసుకునేది, దాని మీద కట్టారు కొన్ని కొన్ని కల్ట్స్, కొన్ని గ్రూప్స్. అందుకనే చెప్తున్నాను జాగ్రత్త. యేసు ప్రభు అంటున్నాడు, జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. దేవుని యొక్క రాజ్యం, దేవుడు మనకు రాజ్యాన్ని వాగ్దానం చేశాడు. చిన్నమందా భయపడకుము అన్నాడు. అంటే శోధనలు గెలిచిన వాళ్ళు కొద్దిమంది అన్నమాట చివరికి. చిన్నమందా భయపడకుము. ఎంతోమంది ఉన్నావు కదా ప్రభు అంటే ఎంతమంది గెలుస్తారు ఇందులో, ఎంతమంది ఓడిపోతారు? అందుకని ప్రభు అంటున్నాడు, చిన్నమందా భయపడకు, రాజ్యము నీదే. మత్తయి సువార్త 14:13 అంతము వరకు సహించిన వాడే రక్షించబడినవాడు అని చదువుకోవాలి. చూచారా, ఇక్కడ మనకి చక్కని బహుమానం ప్రభువు వాగ్దానం చేశాడు. ఇది మన తల మీద పెట్టే కిరీటం. కానీ మన చేతికి కూడా ఒక మొమెంటో ఇస్తానంటున్నాడు. అది ప్రకటన గ్రంథం 2:17 ఉంది. ఈ 17 ఆయన మన చేతికి ఇచ్చే మొమెంటో, తలపై కిరీటం పెడతాడు, చేతికి ఒక మొమెంటో ఇస్తాడు. అందులో ఏమనుందంటే ఈ 2:17 అక్కడ పెర్గం సంఘానికి చెప్తూ, నేను మీకు ఒక తెల్లటి రాతిని ఇస్తున్నాను అంటున్నాడు. తెల్లటి రాయి అంటే ఎంత తెల్లగా ఉంటుందో, వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. చూడండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందినవానికే గాని అది మరి ఎవరికి తెలియదు. పొందినవానికే కాని మరి ఎవరికి తెలియదు. అలాంటిది నీకు నాకు ఇస్తాడు. ఇదేం ఫ్యాక్టరీలో తయారు చేసినవి కాదు, అందరికి ఏదో ఒక ప్లేక్ ఇవ్వడం అలా కాదు. నీ కోసమై ప్రత్యేకమైన పేరు ఒకటి ఉంది అక్కడ. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు పేరు చెప్పుకుంటున్నారు, ఫలాని పేరు ఫలాని పేరు. నేను మీకు వార్నింగ్ ఇస్తున్న ఈ పేర్లలో ఒక్కటి అక్కడ ఉండదు. నీవక్కడికి పోయినప్పుడు ప్రభు నీవు ఆయన్ను ఎంత ప్రేమిస్తున్నావో అది సూచించే ఒక కొత్త పేరు నీకు పెడతాడు. హౌ మచ్ యు లవ్ హిమ్, దట్ నేమ్ విల్ ఎక్స్ప్రెస్ ది అమౌంట్ ఆఫ్ లవ్ యు హ్యావ్ ఫర్ హిమ్. అయ్యే బాబు నాకేం పేరు పెడతాడో, నేను ఎప్పుడు ఇదే అనుకుంటున్నాను ప్రభువా, నేను నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తే నాకు ఎంత మంచి పేరు పెడతావో. కొన్ని పేర్లు ఉన్నాయా ప్రభు ప్రేమను వ్యక్తం చేసే పేర్లు అంటే బైబిల్లో ఉన్నాయి, ఉన్నాయి. సంఘానికి దేవుడు పేరు పెట్టలేదు, మీకు తెలుసా? ఉపమానాలు ఉన్నాయి కానీ ఒక్క పేరని ప్రత్యేకంగా పెట్టలా. పేర్లలో ఒకటి మంచి ముత్యం అని ఉంది, మార్గరెట్ అనే పేరు మీరు విన్నారు కదా. మార్గరెట్ అంటే కూడా మంచి ముత్యమైన అర్థం. ఏం పేరు పెడతాడు నీకు నాకు? నేను అనుకుంటాను నాకు మంచి పేరు, నేను ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నానో అంత పేరు, అంత మంచి పేరు నాకు ఆయన పెట్టాలని నాకు ఆశగా ఉంది. దైవ సేవకులారా, మీకు కూడా ఆ ఆశ ఉందా? ఒక ఆయన నా దగ్గరికి వచ్చి పెద్ద భక్తుడి పోజు పెట్టుకొని అంటున్నా, నాకు బహుమానాలు అక్కర్లేదండి, నేను ప్రభు కోసం చేసే సేవ అంత నిస్వార్థంగా చేస్తా, బహుమానాలు అక్కర్లేదని నేనన్నాను. ప్రభు ఇచ్చే బహుమానాన్ని నీవు తృణీకరిస్తే ఆయన అవమానపరిచినట్లు అవుతుంది. పిచ్చోడా, బహుమానం కొరకు కష్టపడు. నేనైతే ప్రభు నాకు ఇచ్చే బహుమానం కోసం శ్రమిస్తా. ఎన్ని శ్రమలు వచ్చినా సనగను, ప్రభువు సహాయంతో ఎదుర్కొంటా. ఈ రోజున మన భారతదేశ సంఘానికి వచ్చిన ఛాలెంజ్ ఇదే. ఏమీ భయపడవద్దు, గుండె చెదరవద్దు. దేవుని యొక్క సంఘములో నిగ్గు తేరిన విశ్వాసం బయటికి తేవాలని దేవుడు శ్రమలు రాణిస్తున్నాడు. పాత నిబంధనలో చూడండి, తన ప్రజలు తన మాట విననప్పుడు దేవుడు తన ప్రజలను అన్యులకు అప్పగించాడు. కానీ అన్యులు తన ప్రజలను బాధ పెట్టినప్పుడు అన్యుల పని కూడా బట్టి ఇచ్చాడు అనుకోండి తర్వాత. కానీ మొదట ఏం చేశాడు దేవుడు? వాళ్ళకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడో తెలిసినా మనం మరీ బ్లంట్ అయిపోతున్నాము, ఆయన మాటలు వినడం లేదు. అందుకని దేవుడు తన మాట విన్నప్పుడు ఇంకోటి చేత 4 కొట్టిస్తాడు. కానీ మనకు క్షేమమే, మనకు ఎదుగుదల, మన సంఘాల్లో గొప్ప ఉజ్జీవం. నాకు ఒక దర్శనం కనపడుతోంది, మన భారతదేశంలోని సంఘములన్నీ ఏకమవుతున్నాయి. దేవునికి స్తోత్రం. అన్ని ప్రభు మనకిచ్చే బహుమానం వ్యక్తిగతంగా నీకు మాత్రమే కాదు, దేవుని సంఘమా, నీకు దేవుడు ఇవ్వబోయే కొత్త పేరు ఏది? భారతదేశ సంఘానికి ఇది ఒక సవాల్. నేను అమెరికా సంఘాల గురించి మాట్లాడటం లేదు, యూకే సంఘాల గురించి మాట్లాడటం లేదు. ఐఎమ్ ఎన్ ఇండియన్, ఐ వాంట్ టు బి ఎన్ ఇండియన్, బి ఇండియన్ బై ఇండియన్. అందుకనే మిషనరీలకు నేనంటే అనుమానం కొంచెం, చాలామంది మిషనరీలతో ఐ గాట్ ఇన్ టు ట్రబుల్. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇండియాలో ఉండి మా దేశములో అయితేనే ఇది ఇలా ఉండదు అలా ఉండదు అంటే నేననేవాడిని, మా దేశములో అయితే మీ దేశంలో ఉన్నంత చెత్త లేదు ఇక్కడ అని అనేవాడిని. అంటే అంతే, ఏంటి అమెరికా గొప్ప ఏంటి? ఐఎమ్ ఇన్ ఇండియన్, యు ఆర్ ఇన్ అమెరికన్, యు లవ్ యువర్ కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ, అండ్ సో వీ లవ్ ఈచ్ అదర్. అంతేగాని ప్రతిదానికి ఇక్కడ అమెరికాలో వాడికి జలుబు చేస్తే నీవు ఇక్కడ తుమ్ముతావా? అది ఏంటి ఆ కనెక్షను? ఏంటి దానికి అర్థం? అంటే దిస్ ఈజ్ అవర్ ఇండియా. ఎవరన్నా ఒక అమెరికన్ బ్రదర్ వచ్చి హ్యాండ్ అవుట్ సేవ కరకని ఇస్తే అది ఒక సంగతి, కానీ పూర్తిగా అమెరికా మీద ఆధారపడే దుస్థితిలో లేదు ఈ రోజున మన దేశ సంఘం. నేను ఒక మనవి చేస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, ఒక చోట చూపుతాను. వాళ్ళు ఒక హుండీ పెట్టుకున్నారు, అందులో డబ్బులు వేస్తున్నారు. ఎంత వేస్తున్నారో మీకు తెలుసునా? కొన్ని లక్షల రూపాయలు వచ్చేస్తున్నాయి. మీరు చూడండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చూడండి, మన దేశంలో డబ్బు లేదంటే ఎవరైనా నమ్ముతారా? ఎంతో ఉంది, కానీ మనము వారికి అర్థమయ్యే రీతిగా సువార్త చెప్తున్నామా లేదా? అది ఛాలెంజ్. నేను ముగిస్తాను, నా టైం అయిపోయింది. ఒక చిన్న సలహా చెప్తున్నాను, శ్రమలకు క్రైస్తవులు చూపాల్సిన రెస్పాన్స్ ఏమిటి? ఏమిటి అంటే యేసు ప్రభు చూపిన రెస్పాన్సే, అదే మన రెస్పాన్స్. పూర్వము కరణాలకు మున్సిపులకు పరీక్షలు ఉండేవి. ఒక మున్సిపు పరీక్షలో రాసి వచ్చాట. ఏం రాశాడంటే, నువ్వు ఒక చోట శవం వచ్చింది వాగులో, దాన్ని ఏమి చేసిందంటే చట్టం ప్రకారం చేసేదని అన్నాడు. ఇంకో చోట మేము ఒకరింట్లో దొంగలు పడ్డారు, అప్పుడు ఏం చేసేది? చట్టం ప్రకారం చేసేదని అన్నాడు. అన్నిటికీ అదే రాశాడు, పరీక్షలో పాస్ అయ్యాడు. వాడికి అంతకు మించి ఏం తెలియదు. అది కాదు నేను చెప్పేది, యేసు ప్రభు ఎలా రెస్పాండ్ అయ్యాడు శ్రమలు వచ్చినప్పుడు, సిలువ మీద ఆయన్ను హత్య చేస్తున్నప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యాడు. ఈ రోజున నన్ను ఎవరైనా దారిన పోతుంటే వచ్చి ఊరికో కొడతాడనుకో, అరే ఎవడరా నువ్వు, నన్ను కొడతావా, చూసుకో నేనేం చేస్తానో అని అనాలా? లేకపోతే అతని సమస్య ఏదో తెలుసుకొని అతనికి సహాయం చేయాలా? నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఇదే. మన దేశంలో మనం అపార్థానికి గురవుతున్నాం. ఎందుకని గురవుతున్నామంటే మన తప్పు కూడా 50% ఉంది. ఇంతవరకు మన యొక్క యాక్సెంటు, మన బోధ అంత వెస్టర్నైజ్. మన దేశ ప్రజలకు ఎలా చెప్తే అర్థమవుతుందో అది మనకు అర్థం కావటం లేదు. అందుకే మనవి చేస్తున్నాను, అందరము కలిసి ఒకరిపై ఒకరు మానుకొని మోకాళ్ళ మీద పడి ఈ రోజున మనము ఎలా రెస్పాండ్ కావాలి. ఒక ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్లో నా దగ్గర కటింగ్ ఉంది, ఆయన పెద్ద కొత్త సంగతి బోధించినట్టు, మీరు వెస్టర్నైజ్ కావద్దు, మీరు ఇండియన్స్గా ఉండే. ఆయన చెప్పేదేంటి అది, మేము ఎప్పటి నుంచో బోధిస్తున్నాం. నేను లెటర్ టు ది ఎడిటర్లో రాశాను దాంట్లో. ఆయన ఏందో పెద్ద చెప్తున్నాను అంటున్నాడు, మేమే చెప్తున్నాం. నేను ఒకసారి ఒక ఆర్టికల్ రాశాను, అందులో ఏమన్నానంటే అమెరికాలో సువార్త ఉంది, అక్కడ విత్తనం వేశారు, అమెరికన్ సాయిల్లో ఆ విత్తనం మొలిచింది, కానీ వచ్చిన మిషనరీలు చేసిన హిస్టారిక్ మిస్టేక్ ఏంటంటే విత్తనం తేలేదు కానీ పాటెడ్ ప్లాంట్ను తీసుకొచ్చారు. అక్కడ ప్లాంట్ పెంచి దాంతో పాటు లాట్ ఆఫ్ అమెరికన్ డర్ట్ ఆల్సో హ్యాస్ కమ్ ఇన్ టు ఇండియా. అది తీసుకొచ్చి ఇక్కడ మేము నాటేటప్పటికీ అందులో నుంచి వచ్చిన విలక్షణమైనది చూచి నా దేశ ప్రజలు అపార్థం చేసుకుంటున్నారు. మా సొంత అక్క, మా బావ చివరికి ఏమడిగారంటే, ఇదంతా నిజంగా మనదేనా, యేసు ప్రభు మనవాడేనా అని అంటే, యేసు ప్రభు మనవాడే అక్క, నేను మిషనరీలకు తెలుగు భాష నేర్పుతున్నాను, వాళ్ళకు బైబిల్ ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఎందుకంటే యేసు ప్రభు పంట కళ్ళాలను గురించి మాట్లాడుతున్నాడు, కుమ్మరి అని సారిని గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఇవి ఎలా ఉంటాయి అని అడిగితే వాళ్ళు తీసుకెళ్లి అవన్నీ మన కల్చర్ను చూపాను. బైబిల్లో ఉన్న భాష అంతా తూర్పు దేశాలకు అర్థమైనట్టు పడమటి వాళ్ళకి అర్థం కాదు. మళ్ళా చెప్తున్నాను, ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి వీ ఇంటర్ప్రిట్ ద గాస్పెల్ అండ్ జీసస్ క్రైస్ట్ టు అవర్ జనరేషన్ టుడే సో దట్ దే కెన్ అండర్స్టాండ్. మీకు చిన్న దృష్టాంతం చెప్పి ముగిస్తాను. ఒక ఆయన స్కూటర్ మీద ఏమని అన్నాడంటే, జీసస్ సేవ్స్ అని రాశాడు. జీసస్ సేవ్స్ అంటే వాళ్ళ ఇంటి పక్కనే నేషనల్ సేవింగ్స్లో పనిచేసే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆపేసి, సార్ మాకు పోటీ తెచ్చారా మీరు, మాది నేషనల్ సేవింగ్ స్కీమ్ సార్. యూ సేవ్ మనీ అండ్ డిపాజిట్ ఇట్, మీకు సర్టిఫికెట్స్ ఇస్తామంటుంటే ఈయన వచ్చి అంటున్నాడు బ్రదర్ ఎంత అపార్థం. అవును, మన మాటలన్నీ అలాగే అపార్థం అవుతాయి. మనం అనుకున్నది ఒకటి, వాళ్ళు గ్రహించింది ఒకటి. యేసు ప్రభువే దేవుడు అన్నప్పుడు వివరించొద్దు. ఈ మధ్య నా దగ్గర నలుగురు వచ్చారండి, నన్ను ఏదో చిక్కులో పెట్టాలని. అందులో ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు, యేసు ప్రభువే దేవుడు అనడానికి మీరు ఏమి రుజువు చెప్తారంటే, నేనన్నాను మీరే అంటున్నారు కదా యేసు ప్రభువే దేవుడు అనడానికి రుజువులని, దేవుడై ఉండాలంటే మీ ఉద్దేశంలో ఎలా ఉండాలో ముందు చెప్పండి, అప్పుడు నేను చెప్తానన్నా. బుర్రగోక్కున్నాడు కాసేపు, అటు ఇటు చూచాడు, మళ్ళా వస్తాను సార్ థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. దేవుడు అంటే ఎవరు? నేనంటాను దేవుడు అంటే ఎవరో ఎవరికి తెలుసు, యేసు ప్రభువును చూచిన వాడే దేవుణ్ణి చూచి ఉన్నాడు. యేసు ప్రభు మరి 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమని ప్రార్థన చేశాడు, సత్య ఏక దేవుడవైన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యేసు క్రీస్తును ఎరుగని వారు దేవుణ్ణి ఎలా ఎరుగగలరు? అది మనం మన ప్రజలకు ఏ భాషలో చెప్పాలి? నేనంటాను ఒక భాష ఉంది, ఆ భాష ప్రేమ భాష. ఆ భాషను అందరూ అర్థం చేసుకోగలరు. నేను ఇంకా ముగిస్తాను. అందరూ దయచేసి తలలు ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడవైన మా పరమ తండ్రి, నీవు ఎంత గొప్ప దేవుడవయ్యా. మా దేశాన్ని నీవు ప్రేమించి మా దేశంలో ఎన్నెన్నో దశాబ్దాలు సువార్త ప్రకటించబడడానికి మీరిచ్చిన కృప కొరకు మీకు వందనములు స్తోత్రములు. నిజమే సువార్త ఉద్యమంలో అనేక తరాలు పొరపాట్లు జరిగాయి, కానీ వాటిని ఈ రోజున మేము గ్రహించగలం, మేము సరిదిద్దుకోగలం. మా దేశ ప్రజలకు అర్థమయ్యే రీతిగా యేసుక్రీస్తును మా ప్రజలకు అనువదించగలం. మా దేశంలో ప్రభువా నీవంటే థియలాజికల్ అబ్జెక్షన్ లేదు, కానీ సోషియలాజికల్ అబ్జెక్షన్ ఉన్నది. దానిని మేము పరిష్కరించగలం, కానీ దానికి సంఘటితమైన కృషి కావాలి, సంఘములన్నీ ఏకం కావాలి. మా దేశంలో సార్వత్రిక సంఘాన్ని కట్టడానికి సేవకులందరూ చేతులు కలపాలి, అందరూ ఒకరిని ఒకరు ఆనుకోవాలి, కలిసి ప్రార్థించాలి. నెహెమ్యా వంటి నాయకులను మా దేశానికి దయచేయండి అయ్యా. ప్రతి సంఘములో ఒక నెహెమ్యాను మీరు లేపండి. మా దేశములో సమైక్యత, మా దేశములో రాజకీయ అస్థిరత, వీటన్నిటికీ కారణము మేము చేయవలసింది ఇంకా చేయలేదు. మేము కనుక నీవు చెప్పిన ప్రకారము చేస్తే మా దేశము లోకములోని దేశములన్నిటికీ తలమానికము కాగలదు, అది మాపై ఆధారపడి ఉంది. అటు కృప మాకు దయచేయమని, మహిమ పొందుమని, ఇక్కడ కూడిన మీ సేవకులను సేవకురాండ్రను నూతన అభిషేకమిచ్చి ఆశీర్వదించి బలపరచి పొలములోకి పంపమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ.